చదువుతుంది శ్రీమద్భాగవతం దశమ స్కందం 4 భాగం.
శ్రీ జాంబవతి వాచ ప్రాజ్ఞయా దేహకృద్ అమం నిజా నాథ దైవం సీతాపతిం త్రీ నాహని అమునా అభ్యయుద్ధ జ్ఞాత్వా పరీక్షిత ఉపహారాద్ అర్హణం మాం పాదౌ ప్రగృహ్య మణినా అహం అముష్యా దాసీ. శ్రీజాంబవత్యువాచ శ్రీజాంబవత్యువాచ ప్రాజ్ఞయా దేహకృద్ అముమ నిజనాథ దైవం ప్రాజ్ఞయా దేహకృద్ అము నిజాతనాథ దైవం సీతాపతిం త్రివహన్యా అమునాభ్యయుద్ధ సీతాపతిం త్రినవాహ్య అమునాభ్యయుద్ధ జ్ఞాత్వా పరిషిత ఉపహారణ దర్శనమాం జ్ఞాత్వా పరిషిత ఉపహారణ దర్శనమాం పాదౌ ప్రగృహ్యమణినా అహమముష్యదాసీ. ప్రాజ్ఞౌ పాదౌ ప్రగృహ్య మణినా అహమముష్యదాసీ.
ఓం అజ్ఞానంతమందస్య జ్ఞానాంజన శలాకయ సక్షము నమితమేం తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామని నమస్తే సారస్వతదేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీయద్వైత గదాధరాశివాచాది గౌరభక్తబృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. నిన్న తరగతిలో లీలవరం ప్రభు సత్యభామను శ్రీకృష్ణుడు ఏ విధంగా వివాహం చేసుకున్నాను అనే విషయం గురించి చర్చించుకున్నాం. ఈరోజు తరగతిలో శ్రీకృష్ణుడు జాంబవంతుని ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అనే అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి జాంబవంతుడు మహాబలవంతుడు, సాధారణ మనుషుల కన్నా అత్యంత బలవంతుడు. శ్రీరామచంద్రుడు రావణాసురం సంహారం పూర్తి చేసిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం సమయంలోని తన పరివారంలో సేవకులందరూ కూడా వారికి ఏ కోరికలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇస్తున్నాడు తీసుకుంది. ఒక్కొక్కరు వారికి నాకు అది కావాలి ఇది కావాలని ఆ శ్రీరామచంద్రు నుంచి ఆ కోరిక తీసుకుంటూ ఉన్నారు. అయితే జాంబవంతుడు వచ్చి వంతు వచ్చేసరికి జాంబవంతుని శ్రీరామచంద్రుడు అడిగాడు, ఆయన జాంబవంత ఏం నీ కోరిక, నా నుంచి ఏమైనా కోరుకుంటే చెప్పు తప్పకుండా ఇస్తానని చెప్తాడు. అయితే రావణ సంహారం సమయంలోని శ్రీరాముడు చూపిన యుద్ధ ప్రగతి ఆ గొప్ప చాతుర్యము వీరము జాంబవంతుడికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే స్వతహాగా ఒక వీరుడు వేరే ఒక వీరుడితో యుద్ధం చేయాలన్న సులభం సహజం కలిగి ఉంటుంది. అందువల్ల తన మనసులో శ్రీరామచంద్రుతోనే యుద్ధం చేయాలి అనుకున్నాడు. కానీ పై మటుకు స్వామి నాకు అటువంటి చింత ఏమీ లేదు, నేను కేవలం నీ యొక్క దాసునే అని మనసు అని చెప్పి ఊరుకున్నాడు. కానీ దేవదేవుడు శ్రీరామచంద్రుడు అంతరాత్మగా ప్రతి ఒక్క హృదయంలో వసించున్నాడు కాబట్టి భగవంతుడు ఆ యొక్క జాంబవంతుని కోరికని పరోజు మరి జన్మలు అంటే శ్రీకృష్ణ అవతారంలోని తీర్చడం కోసం నిర్ణయించుకున్నాడు. అదే సమయంలోని జాంబవంతుని కుమార్తెను శ్రీరామచంద్రుడికి ఇవ్వాలనుకున్నాడు. కానీ శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఏకపత్ని వ్రతం ఆశించున్నాడు కాబట్టి ఆ యొక్క కోరికను ఆయన మన్నించలేదు. మరి జన్మ అంటే మరొక అవతారంలోనే శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు ఆ యొక్క కోరికను నెరవేర్చడం కోసం ఈ యొక్క కథ అంతా కూడా జరిగింది. అయితే ముందు తరగతుల్లోని ఈ యొక్క సత్రాజ్ఞ నుంచి సమంతకమణి ఏ విధంగా శ్రీకృష్ణుడికి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళా సత్యజిత్ తమ్ముడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళింది, అక్కడి నుంచి ఆయన ఆ మణిని తీసుకుని అడవిలోకి ఏ విధంగా వెళ్ళాడు, ఆ మణిని తీసుకుని వెళ్తున్న ఆ యొక్క రాజుని సింహం సమర్థించడం జరిగింది. సింహం చేతిలో నుంచి జామంతుడు తీసుకున్నాడు, దాన్ని తీసుకుని వచ్చి ఆయన గుహలో పెట్టుకున్నాడు. అయితే సత్యజిత్ తన తమ్ముడు చనిపోవడం విని శ్రీకృష్ణుడే ఈ కార్యం చేసి ఉంటాడని కృష్ణుడి మీద అపనిందు వేశాడు. అప్పుడు కృష్ణుడు తన యొక్క అపనిందు తొలగించుకోవడం కోసం ఈ యొక్క మణిని వెతుక్కుంటూ ఆయన అడవి మార్గాన్ని వస్తాడు. వచ్చిన తర్వాత జాంబంధుడు ఉన్న గుహ దగ్గరికి పరిశీలించి చూస్తున్నప్పుడు అక్కడ జాంబంధుడు కుమారుడు ఈ యొక్క సమంతక మణితో ఆడుకుంటూ ఉంటాడు. ఆ మణి యొక్క విలువ ఆ కుర్రాడికి ఏం తెలిసింది? ఇప్పుడు కుర్రాడికి డైమండ్ చేతిలో పెడితే ఈ డైమండ్ అని వాడు తెలియదు, వాడు దాన్ని ఆడుకుంటూ ఉంటాడు, కింద వేస్తుంటే పైన వేస్తుంటాడు, దాని విలువ అని తెలియదు. కాబట్టి ఆ విధంగా ఆడుకుంటూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే చూశాడో ఆ కుర్రవాడు ఆ మణిని దగ్గరగా దాచుకున్నాడు. సాధారణంగా పిల్లవాడు ఏదైనా వస్తువు ఇష్టమైన వస్తువును ఆడుకుంటున్నప్పుడు మనం నాకు ఇవ్వా అని అడిగినప్పుడు నేను ఇవ్వను అని దగ్గర దాచుకుంటాను. ఆ విధంగా ఆ మణిని దాచుకున్నప్పుడు అక్కడే జాంబంధుని యొక్క దాసి అంటే ఆమె పరివారంలో ఉన్నవాళ్ళు ఈ యొక్క పిల్లవాడి దగ్గర ఉన్న మణిని శ్రీకృష్ణుడు తీసుకుపోతాడేమో అని భయంతో ఆమె గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులకి జాంబంధుడు గుహలోంచి బయటకు వచ్చాడు. ఏం జరుగుతున్నాను చూసినప్పుడు కృష్ణుడు అక్కడ ఎదురుగా ఉన్నాడు. జాంబంధుడి దగ్గర ఉన్న ఆ యొక్క మణి శ్రీకృష్ణుడు తీసుకుంటాడేమో అని జాంబంధుడు అనుకున్నాడు. దీనికి ప్రభుపాదారు దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ అనే గ్రంథంలోని ఏమని వివరిస్తానంటే, ఎవరైతే లోభత్వం కలిగి ఉంటాడో, ఎవరైతే క్రోధం కలిగి ఉంటాడో, ఎవరైతే కామకోర కలిగి ఉంటాడో అటువంటి వాడు భగవంతుని గుర్తించడు, ఈ ముందు ఎదురుగా ఆయన వర్తించిన. అందువల్ల దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ స్వయంగా ఎదురుగా నిలిచినప్పుడు కూడా జాంబంతుడు ఆ విషయాన్ని గుర్తించలేకపోయాడు. కానీ నిజానికి జాంబంతుడు గొప్ప భక్తుడు శ్రీరామచంద్రుని యొక్క. మరి శ్రీరామచంద్రుడు కృష్ణుడు వేరు కాదు, ఇద్దరు ఒకరే. కానీ స్వయంగా కృష్ణుడు ఎదురు కనిపించినప్పుడు జాంబంతుడు గుర్తించలేకపోవడం కారణం ఏంటంటే అతను లోభత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ మణిని పట్టుకుపోతాడేమో అనే భావన కలిగి ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు స్వయంగా ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఆ విషయాన్ని గుర్తించలేక అతనితో యుద్ధం కోసం తలపడ్డాడు. ఏ విధంగా? నేను స్వతహాగా చాలా శక్తిమంతుణ్ణి, ఈ యొక్క సాధారణ మనుషులు ఎవరికీ లేనంత గొప్ప శక్తి నాకుంది. ఈ వ్యక్తి ఎదురుగా కనిపించిన వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి, ఈ వ్యక్తిని నేను ఎందుకు ఎదుర్కోలేను అనే భావంతో శ్రీకృష్ణుడితో జాంబంతుడు యుద్ధానికి దిగాడు. మనం కూడా సాధారణ చాలా సందర్భాలు చూస్తుంటాం, మనకి ఏదో కొద్దిపాటి శక్తి లేదా కొద్దిపాటి ధనం ఉన్నప్పుడు దాన్ని ఆశగా చూసుకుని మనకన్నా పెద్దవాళ్ళతో కానీ లేదా మనకన్నా బలవంతులతో కానీ మనకన్నా గొప్ప శక్తి ఉన్న వ్యక్తులతోని ఆ యొక్క మన దగ్గర ఉన్న ఆ చిన్నపాటి శక్తిని చూసుకుని విరవెగుతూ అతని మీద యుద్ధానికి ప్రకటిస్తాం లేదా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంటాం. ఇది అహంకార భావన కలిగి ఉండడం వల్ల మనం చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే మనలోని ఈ యొక్క శక్తి లేదా ధనము లేదా కీర్తి తరిగిపోతుందో, నిర్వీర్యం అవుతుందో, అప్పుడు మనం సహజ స్థితికి వస్తాం. అప్పుడు మనం గుర్తిస్తాం నేను ఎవరితో ఎదుర్కొంటున్నాననే విషయాన్ని. అంతవరకు మనకు అర్థం కాదు, మనం చెప్పినా కూడా మనం స్వీకరించడం, అటువంటి దుస్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే జీవుడు సహజంగా భోగించాలి అనే భావన కలిగి ఉంటాడు. కాబట్టి ఆ కోరికతోని భగవంతుని యొక్క నేతృత్వాన్ని, భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని మనం అంగీకరించాం. అందువల్ల ఈ భౌతికతలో అంటే ఈ ప్రపంచంలో జీవి ఎల్లప్పుడూ ఎదుర్కోవడం కష్టం కారణం ఏంటంటే ఇది ఒక్కడే ఎదురు. జాంబంతుడు ఆ విధంగా తన యొక్క బలాన్ని చూసుకుని శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఆ యొక్క యుద్ధానికి తను కూడా సంసిద్ధుడయ్యాడు. ఎందుకోసం అంటే రామావతారంలో జాంబంతుడు శ్రీరామునితో యుద్ధం చేయాలని మనసులో అనుకున్నాడు, బయటకే చెప్పలేదు. భగవంతుడు భావాగ్రహ జనార్దనుడు. భావాగ్రహ అంటే మన మనసులో ఎటువంటి భావం ఉందో దానికి ఆయన ప్రాధాన్యత ఇస్తాడు. నోట్లోంచి వచ్చే మాటలకు ఆయన ఏం పట్టించుకోడు. ఇప్పుడు మన యాత్రికులు ఎంతోమంది రాధాగోవింద దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం బహిర్గతంగా రాధాగోవిందని నాకు అది కావాలి ఇది కావాలని మనం ప్రార్థన చేయొచ్చు, కానీ అంతర్గతంగా మన మనసులో ఏదైతే కోరుకుందో దాన్ని భగవంతుడు ఓకే అంటే శాంక్షన్ చేస్తాడు. అది ఏదని కావచ్చు. అందులో అంతర్గతంగా జాంబోని మంత్రులు ఏముంది అంటే శ్రీరాముడితో యుద్ధం చేయాలని. ఎందుకంటే స్వతహాగాని వీరుడు కాబట్టి, వీరుడు వేరొక వీరుడి నుంచి యుద్ధం చేసి తనకు వీరత్వాన్ని ప్రదర్శించాలని సహజమైన అభిలాష ఉంటుంది. కాబట్టి ఆ భావంతో జామంతుడు శ్రీరామంతుడితో యుద్ధం చేయాలనుకున్నాడు. అందువల్ల శ్రీకృష్ణుడు అతని మనసులో కోరికని మన్నించి జాంబంధుడు యుద్ధాన్ని తీసుకున్నాడు. మరి ఆవిడ వారి మధ్య యుద్ధం ఎంతకాలం జరిగింది? 27 రోజులు. ఒకటి కాదు, రెండు కాదు, 27 డేస్ డే అండ్ నైట్ కొట్టుకున్నారు. మనం ఎవరైనా అంతసేపు కొట్టుకోగలమా? ఇక్కడ ఎవరైనా సెక్స్ సామర్థ్యం వ్యక్తులు మనం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, బాక్స్ ఇంజనీరింగ్ కానీ లేదంటే సమ్ గేమ్స్ కానీ, మహా అయితే గంట ఆడతారు, 2 గంటలు ఆడతారు, 3 గంటలు ఆడతారు, ఇంకా ఎక్కువ ఆడేసే ఆడారంటే క్రికెట్ కూడా చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 6-7 అవర్స్ కానీ దాటి ఆడలేరు. తర్వాత ప్యాకప్ చేసి మళ్ళీ నెట్ ఆడుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు కృష్ణుడు జాంబవంతుడు 27 రోజులు పగలు రాత్రి కొట్టుకున్నారు. అంటే ఎంత శక్తివంతులై ఉన్నారు వాళ్ళు జాంబవంతుడు. అదేవిధంగా దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు, దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ శక్తి అపారం, ఆయన్ని ఆయనతో ఎవరూ సరికారు. కానీ జాంబవంతుడు తనకున్న ఆ కొద్దిపాటి శక్తిని విరవీగి గర్వంతో శ్రీకృష్ణుని మీద యుద్ధానికి ప్రకటించారు. ఆ విధంగా శ్రీకృష్ణునితోని అస్త్రాలతోని అంటే కత్తులు గదలు రకరకాల ఆయుధాలతోని కృష్ణుతో ఎదుర్కొన్నాడు. అన్ని కూడా ఓడిపోతున్నాడు. చివరికి ముష్టి యుద్ధాన్ని దిగాడు, అది పోయింది. ఇక పక్కనున్న రాళ్ళు తర్వాత కొండలు చెట్లు ఒకరికొకరు తీసుకుంటూ చంపుకోవడానికి ప్రయత్నం చేశారు, వీలు కాలేదు. ఈ విధంగా 27 రోజులు కొట్టుకొని చివరికి 26-27 రోజులు వచ్చేసరికి జాంబంధుని శరీరంలో శక్తి అంతా కూడా సన్నగిలిపోతుంది, నిరసించిపోతున్నాడు, ఒళ్ళని చెమటలు పడతా ఉన్నాయి. మనం ఎవరైనా వ్యక్తిని ఎదుర్కొన్నప్పుడు మన దగ్గర శక్తి సామర్థ్యం దారిపోతున్నాం అనుకోండి, లేదంటే మన యొక్క తెలివి నిర్వీర్యం అవుతుంది అనుకోండి, అప్పుడు మన చెమటలు పడతా ఉంటాయి. ఇక నేను ఎదుర్కోలేను, నా పరిస్థితి కష్టం అవుతుంది అని మనం కాన్షియస్లోకి వస్తాం. సిమిలర్లీ జాంబంతుడు కూడా తనకు పరిస్థితిని గమనించాడు. నేను సాధారణమైన వ్యక్తి కాదు, నాకెంతో శక్తి ఉంది, కానీ ఈ ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తితో నేను పోరాడలేకపోతున్నాను, నా శక్తి చన్నగిలిపోతుంది. అంటే ఈ కనిపిస్తున్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, అంటే మానవ మాత్రుడు కాదు, ఖచ్చితంగా దేవదేవుడైనే ఉంటాడు. ఎందుకంటే నాతో సమానంగా యుద్ధం చేయగల శక్తి భగవంతుడు మాత్రమే ఉంది, భగవంతుడు మాత్రమే నా శక్తిని నిర్వహించగలుగుతాడు, మరే వ్యక్తికి లేదు. అందువల్ల ఇతరు ఖచ్చితంగా నా దేవదేవుడు శ్రీరామచంద్రుడే అని గుర్తించాడు. వెంటనే జాంబంతుడు ఈ యొక్క శ్రీకృష్ణు యొక్క పాదాలను పడి, ఓ స్వామి, నీవు ఎవరో నేను తెలుసుకోలేకపోతున్నాను, అహంకార భావం ద్వారా లేదంటే నాకున్న ఈ కొద్దిపాటి బలంతో నేను నీ మీద యుద్ధాన్ని ప్రకటించి నేను పొరపాటు చేశాను, కానీ నువ్వు ఖచ్చితంగా నా దేవుడైన శ్రీరాముడి సీతాపతివే భావంలో ఉంది. శ్రీకృష్ణుడు తన ప్రభువు ఆరాధ్యుడైన సీతాపతి అని ఎరుగుక జాంబంధుడికి శ్రీకృష్ణుడు అంటే శ్రీరామచంద్రుడు ప్రభు అంటే ఇది సుప్రీం. అదేవిధంగా ఆరాధ్య దైవం అంటే నిత్యము పూజించే ఆ దేవదేవుడు, ఎవరు? సీతాపతి అంటే శ్రీరామచంద్రుడు అని తెలియక నా తండ్రి అతనితో 27 జన్మలు యుద్ధం చేశాను. అలా 27 దినములు యుద్ధం చేసిన తర్వాత జాంబంధుడి పరిస్థితి అర్థమై ఆయన శ్రీకృష్ణుకు పాదాల మీద పడి నా తప్పు మన్నించు అని కోరుకుని ఇక జాంబంధుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ సకల సృష్టిలో ఉన్న సకల జీవులకు పోషకుడు నీవే, సకల జీవులు ఏవైతే కార్యాలు చేస్తున్నావో దానన్నీ భోగించే వ్యక్తి నీవే, అదేవిధంగా ఈ జీవరాశులన్నింటికి సృష్టికర్త కూడా నీవే, తర్వాత ఈ సృష్టిని వినాశం చేసే వ్యక్తి కూడా నీవే, మా అందరి భక్తుల హృదయాల్లో వసించి వారి కోరికల్ని వారి యొక్క స్థితిగతుల్ని సక్రమంగా నడిపేది కూడా నీవే అని జాంబంతుడు శ్రీకృష్ణుని కీర్తించి మొదలుపెట్టాడు. ఈ విధంగా కీర్తించి చివరికి అతడు తన కుమారుడి దగ్గర ఆ శ్రీమంతకుమణిని శ్రీకృష్ణుని చేత పట్టి దాంతోపాటు తన కుమార్తె అయిన జాంబవర్తిని కూడా శ్రీకృష్ణుని గర్పించి నా కుమార్తెను వివాహం చేసుకో అని చెప్పాడు. అయితే శ్రీకృష్ణుడు ఈ యొక్క జాంబంతుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరివారం గుహ వెలుపల ఉన్నారు బయట. వాళ్ళు 12 రోజుల పాటు వేచి చేసి చూశారు, సమయాన్ని వేచి చేసి చూశారు, కానీ ఎంతకు శ్రీకృష్ణుడు రాలేదు. అప్పుడు వాడు అనుకున్నారు, ఓహో, మేబీ శ్రీకృష్ణుడికి ఏమైనా అయి ఉండొచ్చేమో, ఈ సమాచారం వెంటనే మనం అంతఃపురం తెలియజేయాలని వారందరూ కూడా అంతఃపురం వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు మాకు కనబడలేదు, 12 రోజుల సమయం అంతా వేచి ఉన్నాం, కానీ ఆయన మనకు కనబడలేదని. అప్పుడు అంతఃపురంలో ఉన్న రాణులు ఇతర పరివారంతా కూడా కృష్ణుని ఏదో తమ కార్యవర్ధమే చేస్తుంటాడు, కృష్ణుని ఎవరు కూడా నియంత్రించలేదు, ఎవరు కూడా అధిగమించలేదు అని వాళ్ళు మనస్పూర్వక కృష్ణుని ప్రార్థించి మీరు క్షేమంగా తిరిగి రావాలని వాళ్ళు ఎంతో ప్రార్థన చేశారు. అప్పుడు జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు జాంబోధుని వివాహం చేసుకుని ఆయన రాజ్యాన్ని రావడం జరిగింది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు రాజ్యాన్ని వచ్చాడో ఆ యొక్క పరివారము ఆ యొక్క రాజ్యంలో ఉన్న ఇతర సమూహం అంతా కూడా ఆనందభద్రి శ్రీకృష్ణుడికి జాంబవంతికి వాళ్ళు గొప్ప స్వాగతాన్ని చెప్పారు. ఇక్కడ భాషలో ఏం చెప్తుందంటే శ్రీకృష్ణుని ద్వారకని తిరిగి ఆవరించినప్పుడు, ద్వాపరిగా ఆవరించినప్పుడు ఈ కార్యం చేశాను. ఈ కారణం చేత ఇతర రాణులు జాంబవంతుని గొప్పగా ఆదరింపగోరను. నేను కేవలం ఆ దేవదేవ దాసిని అని వినమ్రంగా తెలిపింది పలికింది. అంటే జాంబవంతు అంత గొప్ప స్థితిని పొందినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇతర రాణులందరూ కూడా జాంబవంతుని ఎంతో గొప్పగా ఆదరించారు, తర్వాత మర్యాద చేశారు, ఆమె ఎంతో గొప్ప ఉన్న స్థానంలో పెట్టారు. అయినప్పుడు కూడా జాంబవతి ఆ స్థానాన్ని చూసుకుని ఆమె గర్వితులు కాకుండా వినయభావంతోనే నేనెప్పటికీ శ్రీకృష్ణ భగవాన్ దాసినే అనే భావన కలిగి ఉంది. అందువల్ల ఈ యొక్క సన్నివేశంలోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కామ క్రోధ లోభ అనే గుణాలకి అడిగిపడి ఉంటాడో అటువంటి వ్యక్తి కృష్ణ యొక్క శక్తిని అర్థం చేసుకోలేడు, లేదా కృష్ణ స్వయంగా ఎదురు నిలబడినప్పుడు కూడా ఆయన అవగాహన చేసుకోలేడు. అదేవిధంగా మన మనసులో ఏదైతే కోరుకుంటుందో ఆ కోరికని భగవంతుడు ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాడు, అంటే అనుమతిస్తాడు. అందులో మనం ఏం కోరుకోవాలన్నది కూడా ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క లోపత్వం కలిగిన వ్యక్తి, లేదంటే తన బలం కొద్దిపాటి బలంతో మనం ఉన్న వ్యక్తి భగవంతుడు స్వయంగా ఎదుర్కొన్నప్పుడు కూడా ఎటువంటి వ్యక్తినైనా కూడా ఎదుర్కోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే తన నిరస్థితిని గమనించకుండా ఎప్పుడు ఉంటాడంటే ఈ యొక్క అహంకార భావన కలిగి ఉన్నప్పుడు అనే విషయం తెలిసింది. అంటే ఇది పూర్తిగా భౌతికమైన భావన, భౌతికమైన గుణం. ఇంకోటి చివరిది, ఎంత గొప్ప స్థితి పొందినప్పుడు కూడా ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఈ మతానికి నేను యజమాని అనే భావన రాకూడదు, నేను దాసిననే భావన కలిగి ఉండాలి. ఈ నాలుగు అంశాలు ఇవి ప్రాముఖ్యత చూపిస్తూ ఉన్నాయి. సభ్య సమాజంలో మనం చూస్తుంటాం, ఎవరైతే పూర్తిగా కామ క్రోధ లోభాలకి ప్రలోభ అంటే దానికి ఆసక్తులు ఏమన్నారో, దానికి లోబడి ఉన్నారో, వాళ్ళు ఎప్పుడు కూడా తనకన్నా పైవారి యొక్క ఆధిపత్యాన్ని లేదా తనకన్నా పైవారి యొక్క గొప్పతనాన్ని కొంచెం కూడా గుర్తించరు. ఇది సమాజంలో మనం చూస్తుంటాం. రాజకీయ నాయకులు కావచ్చు, లేదా రకరకాల వ్యాపారంలో విభాగాల్లో కావచ్చు, చదువుకోవడం కావచ్చు, లేదా ఈవెన్ భక్తుల విషయంలో కూడా కావచ్చు. కానీ ఎవరైతే ఈ గుణాలు కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తి ఇతర వ్యక్తులు ఉండే గొప్పతనం కానీ లేదా అతని ప్రాముఖ్యత కానీ గమనించడు. ఎందుకంటే ఈ లోభ లేదా కామ క్రోధ ఈ మూడింటికి లొంగిపోయి ఉండడం వల్ల ఈ యొక్క అవతల శక్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకోలేడు. అందువల్ల ఈ యొక్క గుణం వల్ల ఎప్పుడు కూడా మనిషి తీవ్రమైన వత్తిడి లేదా అస్వస్థ లేదంటే చింతనతో ఎప్పుడు సతమతం అవుతుంటాడు. అందులో వీటిని మనకి కలిగి ఉండకూడదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఇటువంటి భావన నుంచి మనం బయటపడాలంటే దీనికి ఏం చేయాలంటే, కేవలం భగవంతుడు నామాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తూ ఉంటామో ఇదే విషయాన్ని జామంతుడు ఈ యొక్క దేవాదేవ శ్రీకృష్ణ భగవాన్ లీలలోనే అక్కడ వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే నీ నామాన్ని నిరంతరం కీర్తిస్తూ ఉంటాడో లేదా నీ యొక్క దివ్యమైన సేవలో నిమగ్నం అవుతాడో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ దుర్గుణాల నుంచి బయటపడి నీ యొక్క ప్రాముఖ్యతని అంగీకరిస్తాడు, లేదా నీ యొక్క నియమాలని అనుసరిస్తూ వెళ్తూ ముందుకు వెళ్తాడు అని జామంతుడు కీర్తిస్తూ ఉన్నాడు. అందులో నీ యొక్క నామాన్ని గుర్తించలేకపోవడం వల్ల కారణం ఏంటంటే, నాలో యొక్క లోభత్వం అనే భావన ఉండడం వల్ల నేను నిన్ను గుర్తించలేకపోయాను, కానీ నీ నామాన్ని ఎవరైతే జపిస్తాడో అటువంటి వ్యక్తి ఇలా ఈ యొక్క దుర్గుణాల నుంచి బయటపడతాడు అని జామంతుడు శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఉన్నాడు. అందులో మనమందరూ కూడా బద్ధజీవులం కాబట్టి ఈ సమాజంలో మనం అందరూ కూడా ఏదో ఒక గుణానికి ఏదో ఒక స్థితికి బద్దులే ఉన్నాం కాబట్టి ఈ స్థితి నుండి మనం బయటపడడం కోసం మన భగవంతు నామాన్ని ఎటువంటి అపరాధం లేకుండా ఖచ్చితంగా అంటే సరళంగా మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో అది మన హృదయాంతరంలో ఉన్న అన్ని రకాల కర్మశాలను కూడా సమూలంగా నాశనం చేస్తుంది. ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయం అంటే మోహిని ఏకాదశి. మోహిని అంటే మనిషి మోహానికి గురై ఉన్నాడు, అంటే ఏదైతే కాదో అది అవననుకుంటూ దానికి ఆసక్తుడే ఉన్నాడు. అంటే ఈ కనిపించే ప్రపంచం నిజం కాదు అని అన్నకు వీల్లేదు, స్వచ్ఛంగా ఉంది కానీ తాత్కాలికమైనది మనం శాశ్వత అనుకుంటూ దీనిలో స్థిరంగా ఉండాలని మనం ప్రాధాన్యపడుతూ అంటే భావంలో ఉండి మనం దానికి అనుగుణంగా వర్తించడం కోసం లేదా ఇక్కడ మనం బోగా అనిపించడం కోసం మనం తీవ్ర ప్రయాసపడుతూ ఉన్నాం, అది మోహం. ఈ మోహం నుంచి మనం ఉండడం వల్ల మన యొక్క నిజమైన స్థితి భగవంతుడు నిత్యదాసుడిని ఆయన సేవలో నిమగ్నం కావాలనే భావాన్ని మనం పూర్తిగా మర్చిపోయి ఉన్నాం. అందులో ఈ భావన నుంచి బయటపడాలంటే భగవంతుడి యొక్క నిత్య నామాన్ని, పవిత్రమైన నామాన్ని ఎప్పుడైతే మనం జపిస్తామో అప్పుడు ఈ మోహం నుంచి మనం బయటపడగలుగుతాము అని ఇక్కడ మనం తెలుసుకోవద్దు. రెండవది, మన యొక్క కోరిక, ఏ కోరికను మనం భగవంతుని ముందు మనం అర్థిస్తామో లేదా ప్రాధాన్యపడతామో లేదా ప్రార్థిస్తామో ఆ కోరికను ఖచ్చితంగా భగవంతుడు నెరవేర్చుతాడు. అది ఎటువంటిదైనా కావచ్చు, మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. అందులో మనం ఎటువంటి కోరికలు కోరుకోవాలని మనం బాగా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కూడా భగవంతుడికి వెళ్ళినప్పుడు మనం ఆయన పాదపద్మాలను దర్శిస్తూ మనం వినమ్మనగా నేను ఎప్పటికీ నేను నిత్య దాసునే, నాలో ఇటువంటి దుశ్చింతన లేదంటే దుస్వభావం కలగకుండా సభ్యులో సభ్య సమాజం అందరికీ మంచి జరిగే విధంగా మంచి ఆలోచన కలుగు. ఇంతకు సర్వలకి మంచి ఆలోచనలే లేదా మంచి బుద్ధిని ఇచ్చేది భగవంతుడే. సర్వేశాహం హృదయన్ని విష్ణు మత్త స్మృతి జ్ఞానం అపోహించ అని భగవంతుడు చెప్తాడు. ప్రతి ఒక్క జీవి హృదయంలో నేను పరమాత్మలో వసించి ఉండి సర్వజీవులకు బుద్ధి జ్ఞానము తర్వాత మరుపు నా నుంచే వస్తున్నాయని కృష్ణుడు స్వయంగా చెప్తాడు. అంటే ఏ విధంగా వస్తున్నాయంటే ఆ జీవుని యొక్క కోరికను అనుగుణంగా భగవంతుడు దాన్ని శాంక్షన్ చేస్తూ ఉన్నాడు. అందులో మనం ఏమి ఇవ్వాలి, ఏం కోరుకోవాలి, ఏం అడగాలన్నది మనం తెలియగలిగి ఉన్నట్టయితే అప్పుడు మనకు సరైన లాభాన్ని మనం పొందగలుగుతాం. అంటే భగవంతుని యొక్క భక్తి మార్గంలో మనం ప్రగతి సాధించగలుగుతాం. లేదంటే మనం ఈ యొక్క భౌతిక లాభాల పట్ల కానీ లేదంటే ఈ యొక్క సుఖాల పట్ల కానీ మనం ప్రాధాన్యపడినట్లయితే ఇక్కడే ఈ బంధంలో మనం ఇరుక్కుపోతాం అనే విషయాన్ని మనం గమనించాలి. అందులో ఎటువంటి కోరికను కోరుకోవాలన్నది మనం తెలుసుకుని ఉండాలి. ఆ యొక్క కోరికను ఏ విధంగా కోరుకోవాలి, ఎటువంటి కోరికలు కోరుకోవాలనే విషయాన్ని మనం ఎప్పుడు తెలుసుకెళ్తామంటే నిత్యము మనం శాస్త్రాలు అధ్యయనం చేస్తున్నప్పుడు, భగవంతుని లీలను మననం చేస్తున్నప్పుడు, భగవంతుని లీలల్ని లేదా ఆయన దివ్యమైన కర్మల్ని భక్తుల నుంచి మనం వింటూ ఉన్నప్పుడు ఆ భక్తులు భగవంతుని ఏ విధంగా ప్రతిస్పందించారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి అప్పుడు మన మనసులో భగవంతుడు ఈ విధంగా మనం ప్రతిస్పందించాలి, ఈ విధంగా మనం మెలగాలనే విషయం మనకు అవగాహన వస్తుంది. అప్పుడు దానికి తదనుగుణంగా మనం ఆ విధంగానే భగవంతుడికి మనం ప్రార్థన అర్పిస్తాము. అప్పుడు భగవంతు నుంచి మనకి భక్తి సేవకు అనుగుణంగా ఉండే విధంగానే భగవంతుడు మన కోరికలు నిర్వహిస్తాడు. అందులో ఎటువంటి కోరికలు కోరుకోవాలని మనం బుద్ధి కలిగి ఉండాలంటే శాస్త్రాలు నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. తర్వాత భక్తుల సాంగత్యంలోంచి భగవంతుడు సంబంధించిన విషయాల గురించి చర్చ చేస్తూ ఉండడం వల్ల మనకి ఈ యొక్క అవగాహన అనేది కలుగుతూ ఉంటుందనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కొద్దిపాట శక్తి మనకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎన్నో రకాల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు. కొంతమంది మంచి తెలివితేటలు కలిగి ఉన్నారు, కొంతమంది మంచి దృఢమైన బలం కలిగి ఉంటారు, కొంతమంది మంచి నేర్పు, ఎటువంటి పరిస్థితి అయినా చాలా అద్భుతంగా చాకచక్యంగా దాన్ని పరిష్కరించగల నేర్పు చాకచక్యం కలిగి ఉంటారు, కొంతమంది గొప్ప కళల్లో వారి యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి గొప్ప గుణాన్ని కలిగి ఉన్నాడు. అయితే వాటిని చూసుకుని మనం ఎట్టు పరిస్థితిలో కూడా విర్రవెగ్గకూడదు, అంటే గర్వం చెందకూడదు. ఎందుకంటే వాటన్నిటికీ మూలకారుడు ఎవడు? దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్. ఆయన ప్రాముఖ్యత లేకుండా మన దగ్గర ఏమీ లేదు, జీరో. ఏదైతే మనం ఈ భౌతిక జగత్తులో ఈ ప్రపంచంలో మనం అనుభవిస్తున్నామో లేదా దాన్ని పొందుతూ ఉన్నామో ప్రతిదీ కూడా భగవంతు నుంచి మనం పొందుతున్నాం. మరి ఆ విషయాన్ని మనం ఎప్పుడు గమనిస్తామంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు, భగవంతుని నిరంతరం చింతన చేస్తున్నప్పుడు, శాస్త్రాలు నిరంతరం అధ్యయనం చేస్తున్నప్పుడే నేను భగవంతు నుంచి పొందుతుందే, సర్వశక్తి కూడా భగవంతుందే, నాదేమీ లేదు, నేను కేవలం భగవంతుని చేతిలో ఒక ఆట వస్తువును అనే విషయాన్ని గమనించగలుగుతాం. ఆ విషయాన్ని గమనించినప్పుడే మనం వెంటనే భగవంతుడు నేను నిత్య దాసుడిని అనే స్థితికి మనం వెళ్ళగలుగుతాం. ఆ యొక్క విషయాన్ని గమనించినప్పుడు నేను భగవంతుడు యజమాని ఎందుకు కాకూడదు, భగవంతుడు ఎందుకు యజమాని, నేను ఎందుకు యజమాని కాకూడదు, నా మాట ఎందుకు నెక్కకూడదు అనే భావంతో అతనితో ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందులో ఈ యొక్క మనకున్న కొద్దిపాటి బలము శక్తి సామర్థ్యాన్ని వీటిని చూసి ఎట్టి పరిస్థితిలో కూడా మనం విరవేయకూడదు అనే విషయాన్ని గమనించాలి. ఆ విరవేయకుండా ఉండాలని ఎప్పుడు తెలుస్తుందంటే నిత్యం మనం భక్తుల యొక్క కథల్ని లేదంటే వారి యొక్క జీవిత చరిత్రని పెడతాం మనం మనం చేస్తామో, ఆ భక్తులు ఏ విధంగా వారికున్న కొద్దిపాటి శక్తిని భగవత్ సేవలో నమ్మకం చేసి వారి పవిత్రులై భగవత్ కార్యాలు ఏ విధంగా వారి ముందు కొనసాగారు, భక్తిని ఏ విధంగా పెంపొందించుకున్నారనే విషయాన్ని మనం అవగాహన చేసుకుంటాము. అప్పుడు మనం గమనిస్తాం మనకున్న ఈ కొద్దిపాటి శక్తిని ఈ తెలివితేటని భగవత్ సేవలో ఈ విధంగా నిమగ్నం చేయాలి అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. అదేవిధంగా మనం ఎంత చివరి అంశమైనా మనకి ఎంత గొప్ప స్థితికి వెళ్ళినప్పటికీ, ఎంత గొప్ప పదవులు పొందినప్పుడు కూడా మనం ఎప్పుడు ఏవైనా భావన కలిగి ఉండాలంటే నేను ఎప్పటికీ కూడా దేవదేవ శ్రీకృష్ణ భగవాన్ దాసుణ్ణి. ఇక్కడ జాంబోతి ఇతర రాణులందరి చేత ఎంతో గొప్పగా ఆదరించబడింది, గౌరవించబడింది, కీర్తించబడింది. అయినప్పుడు కూడా ఆమె అనుకోలేదు, నేను శ్రీకృష్ణుకు భార్యను కాబట్టి నాకు ఈ పదవంతా వస్తుంది, నేను చాలా గొప్పదాన అయిపోయాను అనుకోలేదు. ఎందుకంటే జాంబోతి సహజంగా చూసినట్టయితే ఆమె వనంలో నివసించే ఒక సాధారణమైన కన్య. కానీ ఇక్కడ రాణులు ఎంతో గొప్ప స్థితి కలిగి ఉన్నారు, వాళ్ళందరూ కూడా జాంబోతి పొందిన గొప్ప వైభవానికి వాళ్ళు కీర్తిస్తున్నారు. కానీ జాంబోతి ఆ వైభవాన్ని కానీ ఆ కీర్తిని కానీ ఆమె ఆశపడలేదు. దాని బట్ట తనేమి నేనే పొందుతున్నానని భావన పొందకుండా నేను ఎప్పటికి కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క దాసినే అని వినమ్రంగా చెప్తోంది. వినమ్రంగా అంటే వినయం అంటే మనకున్న ఏదైతే శక్తి ఉందో అదన్నిటినీ కూడా మనం కృష్ణ యొక్క సేవల్లో నిమగ్నం చేయగలిగినప్పుడు అది వినయం ప్రదర్శిస్తున్నట్టు. వినమ్రత అంటే అది ప్రదర్శించే కార్యక్రమాన్ని ఏ విధంగా మనం చూపిస్తున్నాం అంది. మనం మాటపూర్వకంగా చెప్పేది ఒకటి, దాన్ని ఆచరణాత్మకంగా చేసేది ఒకటి. వినయం అనేది మాటపూర్వకంగా మనం దాన్ని చూపించేది. వినమ్రత అంటే ఆ యొక్క మనకి ఏదైతే మాట చెప్పామో దాన్ని ఆచరణాత్మకంగా దాన్ని చూపిస్తామండి. ఈ రెండింటిని మనం చూపించగలిగినప్పుడు మనం ఆ దాసత్వ స్వభావానికి మనం పొందగలుగుతాం. ఇక్కడ జాంబోతి కూడా తను వినయాన్ని ప్రదర్శిస్తుంది, అదే వినమ్రత కూడా, అంటే తన ఆ వినయాన్ని ఏ విధంగా చూపించాలో ఆ యొక్క రాణదన్నది కూడా ఆమె సదాగా చూపిస్తుంది. నాకు ఇంత గొప్ప స్థితి కలిగినప్పుడు కూడా నేను కేవలం దేవుడైన శ్రీకృష్ణ యొక్క దాసిని, అంటే ఆయన యొక్క సేవకురాలిని అనే భావాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా భక్తి సేవలో మనందరూ ఉన్నాం, మనందరూ కూడా ఈ భక్తి సేవను ఆచరిస్తున్నప్పుడు మనందరికీ భగవంతుని కృపవలు కావచ్చు, లేదా ఆధ్యాత్మిక గురువు కృపవలు కావచ్చు, లేదా సమాజం వాళ్ళు కావచ్చు, నువ్వు గొప్ప బాగా ప్రచారం చేస్తున్నావు, లేకపోతే నీ యొక్క శక్తి ఆ విధంగా ప్రదర్శిస్తున్నావు, లేదా భగవంతుని యొక్క సేవలు ఈ విధంగా చేస్తున్నావు అని వాళ్ళు ఎంతోమంది కీర్తించవచ్చు, లేదా ఎవరైనా వ్యక్తులు ఈ యొక్క నువ్వు ఇంత ప్రచారం చేస్తున్నావు కాబట్టి ఈ ధనాన్ని తీసుకుని కృష్ణ సేవలు నిమగ్నం చేయని మనకి ఎంత ధనం కూడా ఇవ్వచ్చు, లేదా ఎంతెంత బాగా మనకు మర్యాద చేయొచ్చు. ఇంత మర్యాద పొందుతున్నా, ఇంత ధనం పొందుతున్నా, ఇంత కీర్తి పొందుతున్నా మనం ఎట్టి పరిస్థితి తెచ్చుకూడదు, నేనే పొందుతున్నాను, నేనే చేస్తున్నాను, నన్ను ఎవరు దీన్ని ఎందుకు మూలకారకుడు నేనే అనే భావన మనం ఎప్పుడు కూడా రాకూడదు. నేను ఎప్పుడు కూడా కృష్ణ యొక్క సేవకుడిని అనే భావన కలిగి ఉండాలి. అందులో మహాప్రభు ఏం చెప్పిందంటే, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కృష్ణ భక్తుడే అని చెప్పకూడదు. ఇవన్నీ మన కృష్ణ భక్తి ఆచరిస్తున్నారు కూడా, నేను కృష్ణ భక్తుడే అని అనడానికి వదిలేదు. మన ఎవరు నేరుగా కృష్ణుని లైక్ మన 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 యొక్క ఆధీనంలో తీసుకోలేం. కృష్ణ భక్తులు భక్తులు భక్తుల సాంగత్యంలో వారి యొక్క సేవల్లోనే మాత్రమే మనం భగవంతుని మన యొక్క లేక మనని ఆదరించే విధంగా, మన పట్ల భక్తిని పెంపొందించే విధంగా, లేదా మనం కృష్ణ పట్ల భక్తిని పెంపొందించే విధంగా మనం తయారు చేయగలుగుతాం. అంటే భక్తులు 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 సేవకులుగా ఉన్నప్పుడే మనం కృష్ణుని యొక్క భక్తులు నిలబెట్టగలుగుతాం. నేరుగా మనం కృష్ణ భక్తుని అని చెప్పుకోవడం అనేది సమాజం కాదనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. అందులో ఈ యొక్క ఇనీషియల్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క కామక్రోధ లోభ మద మోహాలు ఇటువంటి భావాలు కలిగిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుని గుర్తించలేడు. అదేవిధంగా మనం ఈ యొక్క మనసులో ఎటువంటి కోరికలు ఉంటుందో ఆ కోరికల అనుగుణంగానే మనం కృష్ణ నుంచి ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటాం. అదేవిధంగా మనకున్న కొద్దిపాటి శక్తితో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎదురుతో మనం యుద్ధానికి కానీ లేదంటే అతనితో పోటీ కానీ మనం వెళ్ళకూడదు. అదేవిధంగా ఎంత గొప్ప స్థితి పొందినప్పుడు కూడా మనం దేవదేవ కృష్ణుడు ఒక సేవకుడినే అనే భావన కలిగి ఉండాలి. ఈ గుణాలను మనం పెంపొందించుకోవాలి, లేదంటే ఇటువంటి లక్ష్యాలను మనం పెంపొందించుకోవాలంటే భగవంతుడి యొక్క దివ్యనామాన్ని మనం ఎప్పుడైతే నిరంతరం ఉచ్చరిస్తామో అది మన హృదయాంతరంలో ఉన్న అన్ని రకాల కల్మషాలను కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తుంది. ఇది ఈ రోజు కూడా మోహిని ఏకాదశి మనం చర్చించుకున్నాం. ఆ మోహనాలు అంటే ఈ మోహవాంఛ నుంచి మనం బయటపడడానికి ఒకటే ఒక అవకాశం, భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం. ఇది ఈ యొక్క భోజనాది పురాణంలోని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉన్నాడు, ఓ కృష్ణ మేము ఎంతో కష్టాలు పడుతూ ఉన్నాము, ఎప్పుడు మేము ఈ విధంగా కౌరవులందరినీ పూర్తిగా సంహారం చేసి గొప్ప స్థితిని పొందగలుగుతాం, మాకు ఒక మార్గాన్ని చూపించు అన్నప్పుడు కృష్ణుడు ఈ యొక్క మోహిని ఏకాదశి గురించి వివరిస్తున్నాడు. ఎవరైతే ఈ మోహిని ఏకాదశిని నా మీద అంటే కృష్ణుడి మీద మనసు పెట్టి సంపూర్ణంగా ఆచరిస్తాడు, అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు, అటువంటి వ్యక్తి ఈ యొక్క సమస్త జగత్తులో ఏవైతే గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయో, ఏవైతే గొప్ప గొప్ప పుణ్యకార్యాలు ఉన్నాయో, ఏవైతే గొప్ప గొప్ప పుణ్యతీర్థాల్లో మనకు కొన్ని వేల సార్లు స్నానం చేస్తే వచ్చే ఫలితాలు ఉన్నాయో, ఏవైతే గొప్ప యజ్ఞాలు కొన్ని వందల లక్ష సార్లు మనం చేస్తే వందే ఫలితాలు ఉన్నాయో, అవన్నీ కూడా కేవలం ఈ యొక్క మోహిని ఏకాదశి చేయడం ద్వారా, ఆచరించడం ద్వారా నువ్వు సులభంగా పొందగలుగుతావని అక్కడ శ్రీకృష్ణుడు ధర్మాన్ని బోధిస్తున్నాడు. దానికి సంబంధించి ఒక కథ ఉంది, అది కూడా మధ్యాహ్నం మేబీ విశ్వమూర్ ప్రభు లేదంటే జరపన్ ప్రభు చెప్పచ్చు. ఆ కథలో సారాంశం ఏంటంటే, ఆ యొక్క ఒక వ్యక్తి ఎంతో దుర్మార్గమైన దుష్టుడైనప్పుడు కూడా భక్తి యొక్క సాంగత్యం నుంచి, భక్తుని కృప ద్వారా అతను ఆ యొక్క పాపకర్మల నుంచి, దుశ్చింత నుంచి పూర్తిగా విడిపడి ఈ యొక్క మోహిని ఏకాదశి ఆచరించి అతను సత్ఫలితాలు పొందడం అనేది ఆ యొక్క కథ సారాంశం. అంటే భక్తుని యొక్క సాంగత్యం, భక్తుని యొక్క భక్తులతో కలిసి మెలగడం అనేది ఎంత దుస్థితిలో ఉన్న వ్యక్తిని కూడా ఉన్న స్థితిలోకి మారుస్తుంది, ఉన్న స్థితిలోకి పట్టుకెళ్తుంది అనే విషయాన్ని ఈ యొక్క మోహిని ఏకాదశి కథని నుంచి మనం తెలుసుకోవచ్చు. అది ఆ యొక్క భక్తుని యొక్క శరీరం నుంచి పడిన ఆ యొక్క స్నానం చేసి వచ్చినప్పుడు ఆయన శరీరం నుంచి పడిన ఆ కొన్ని నీళ్లు ఈ యొక్క దుష్టుడైన ఒక వ్యక్తి యొక్క శరీరం పడుతుంది. ఎప్పుడైతే పడుతుందో ఆయన పూర్తిగా మనసులో ఉన్న దుశ్చింతంతో పూర్తిగా తెలియపోతుంది, దుష్టభావం అంతా కూడా పూర్తిగా తెలియపోతుంది. ఆయన అప్పుడు ఆ యొక్క మునిని కౌండిల్య ముని అడుగుతాడు, నేను ఇప్పుడు ఏం చేయాలని. అప్పుడు ఆ యొక్క కౌండిల్య ముని చెప్తాడు, నువ్వు మోహిని ఏకాదశిని ఆచరించు, ఆ విధంగా నువ్వు సత్ఫలితాన్ని పొందావు అని చెప్తాడు. అప్పుడు ఆయన మోహిని ఏకాదశిని సంపూర్ణంగా ఆచరిస్తాడు. తిరిగి ఆయన అతని యొక్క తండ్రి రాజైన రాజు దగ్గరికి వెళ్ళి అతని తండ్రి కన్నా గొప్ప రాజ్యాన్ని పొంది పూర్తిగా భగవత్ చింతలో ఉంటూ ఈ యొక్క భగవత్ కార్యాల్లో సంపూర్ణంగా నిపుణం అవుతాడు. అంటే ఏకాదశిని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అది మన హృదయాన్ని పవిత్రంగా చేస్తుంది అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాకుండా ఏకాదశి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషిని పవిత్రీకరణ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే జీవుడు ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా కలుషితం అవుతుంటాడు. ఆ కలుషితాన్ని పరిశుభ్రం చేసుకోవాలంటే కేవలం ఈ యొక్క భగవత్ కార్యాలు ఆచరించాలే అవుతుంది. అది అంతర్గతంగా బహిర్గతంగా రెండు కార్యాలు అవుతుంది. అంతర్గతంగా చేసే కార్యక్రమం ఏంటంటే భగవంతుని యొక్క నామోచ్చారణను లేదంటే ఈ యొక్క దివ్యమైన లీలను మనం చేసుకోవడం ద్వారా తపస్సును ఆచరించడం ద్వారా ఈ అంతర్గత పరిశుభ్రం అవుతుంది. బహిర్గత శుభ్రత ఈ యొక్క భగవంత్ మందిరానికి వచ్చి భక్తుల సాంగత్యంలో భగవంత్ సేవలో ఎప్పుడైతే నిమగ్నం అవుతాడో అప్పుడు ఎక్స్టర్నల్ గా ఉండే అతని యొక్క దృశ్యాలు అంటే ఈ యొక్క చింతలను కూడా పూర్తిగా అతను తొలగిపోతాయి. ఆ విధంగా ఆ వ్యక్తి పవిత్రుడు అవుతాడు. అతడు భగవత్ చింతన కార్యక్రమంలో నిమగ్నం కావడానికి లేదా భక్తి సేవలో కొనసాగడానికి ఇది గొప్ప అవకాశం అవుతుంది. అందులో ఈ యొక్క ఏకాదశి రోజు ఎత్తు పరిస్థితుల్లో కూడా మనం ఇతరులని నిందించడం కానీ ఇతరుల నుంచి తప్పుగా మాట్లాడుకోవడం కానీ లేదంటే పాపకారాలు ఆచరించడం కానీ లేదంటే ఈ యొక్క సంఘ విధుల కార్యాలు లేదంటే శాస్త్రానికి విరుద్ధంగా ఉండే కార్యాలు ఇటువంటివి చేయరాదు. తర్వాత కేవలం భగవంతుని అర్పించిన ప్రసాదాన్ని అది పండ్లు లేదా కూరగాయలతో తీసుకున్న ఆహారమే తీసుకోవాలి. ఎట్టి బస్సులో కూడా ధాన్యము ధాన్యం సంబంధించిన వస్తువులు పప్పు పప్పు సంబంధించిన వస్తువులు తీసుకోరాదు అనేది ఇక్కడ నియమం అన్నమాట. ఈ నియమాన్ని ఆచరిస్తూ నాలుగు నియమాలు కఠినంగా అనుసరిస్తూ భగవంతుని నిరంతరం నామం జపం చేయొచ్చు లేదా భగవంతుని దివ్యలీలను మన్నం చేయొచ్చు లేదా భగవంతుని యొక్క గ్రంథాలని శాస్త్రాలని చదువునని చదవాలి లేదా భగవంతుని యొక్క సేవలో భక్తులతో కలిసి చేయాలి. ఈ విధంగా ఈ రోజు కార్యక్రమం చేయడం ద్వారా మనిషి అంతర్గత శుభ్రతని బహిర్గత శుభ్రతని రెండు కూడా పొందగలుగుతాడు. ఆ విధంగా అతడు పవిత్రీకరణ చేసుకోగలుగుతాడు తన యొక్క దేహాన్ని మనిషిని కూడా. అందులో ఈ యొక్క ఏకాదశి అనేది ఎందుకు చూపబడిందంటే సమాజంలోని వ్యక్తులందరూ కూడా ఏదో కార్యక్రమంలో ఏదో పనులు కార్యక్రమంలో కలుషితం అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని పవిత్రీకరణ మార్గంలో పెట్టడం కొరకు వాళ్ళు భగవత్ చింతనలో నిమగ్నం చేయడం కొరకు మన పెద్దలు ఆచార్యులు భగవంతుడు ఈ యొక్క శాస్త్రాల్లో రకరకాల విధాలుగా ఈ పద్ధతులు ఇవ్వబడ్డాయి. అందులో ఏకాదశి వ్రతం ఈ ఏకాదశి వ్రతానికి మనిషి అయి ఉండేవాడు ఖచ్చితంగా అనుసరించేదంటే ఇందులో నేను ఆచరించడం నాకు సంబంధం లేదు అన్నానికి వీలలేదు. మనిషి జన్మ తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఈ యొక్క ఏకాదశిని అనుసరించాలి. నేను అనుసరించను అన్నట్టంటే అటువంటి వ్యక్తి జంతువుతో సమానం అవుతాడు. అంటే మానవ జన్మ ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మన ఇటుపట్లో కూడా దుర్వినియోగం చేసుకోకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. అలా కాకుండా నేను నా యొక్క కార్యక్రమం కేవలం ఆహారం తీసుకోవడం లేదంటే ధనం సంపాదించడం లేదంటే ఇతర కార్యక్రమం నేను పూర్తిగా నిమగ్నమడే కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక చింత నాకు అవసరం లేదు అనే మన చింతకు వెళ్ళినట్టయితే ఆ యొక్క కోరిక మనకు ఉంది కాబట్టి నాయన నువ్వు మానవ జన్మ తీసుకుని ఇటువంటి ఆధ్యాత్మికమైన అభివృద్ధి చెందడం కోసం నీకు ఇవ్వబడింది దేహం. కానీ నువ్వు నీ మనసులో ఏ కోరిక ఉందంటే ఈ విధమైన చింతలు చేయను అంటే కేవలం ఆహారం తీసుకోవడం లేదంటే నీకు ధనం సంపాదించడం ఇతర విషయాల పట్ల నిమగ్నం ఉన్నావు కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేయడానికి వేరొక దేహం ఉంది. అందులో నువ్వు ఆ దేహాన్ని వెళ్ళమని భగవంతుడు మరిదనలో మన ఈ దేహం నుంచి ఇంకో దేహంలో పోస్ట్పోన్ చేస్తాడు. అంటే ఇంటర్నల్ గా డిజైర్ ఏందో డిజైర్ ఏముందో ఆ డిజైర్ కనుగొని కృష్ణుడు శాసనం చేస్తాడు. అప్పుడు మనం ఈ మానవ జన్మ అనే ఒక అద్భుత అవకాశం వదిలిపెట్టి మనం జంజాలంలోకి లేదా వృక్షజాలంలోకి జలరాశుల్లోకి లేదా పక్షురాశుల్లోకి మనం ప్రయాణించవచ్చు లేదంటే సూక్ష్మజీవి జంతువులకు వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు మనం తిరిగి ఈ యొక్క మానవ జన్మ పొందే అవకాశం పొందడం తిరిగి భగవంతుని సేవలో నిమగ్నం అయ్యే అవకాశం దొరకదు భక్తుల సాంగత్యం పొందే అవకాశం దొరకదు కనీసం భగవంతుని దర్శనం కూడా మనం పొందలేని స్థితిని పొందాం. అందులో అటువంటి దుర్భరమైన జీవితాన్ని పొందడం కన్నా దొరికిన గొప్ప అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా కృష్ణ సేవలో ఎప్పుడైతే మనం నిమగ్నం అవుతామో ఈ జన్మలో మన యొక్క దేహాన్ని లేదంటే మన మనసుని పవిత్రం చేసుకుని భగవద్ సాన్యానికి లేదా భగవత్ సామ్రాజ్యానికి మనం పొందడం కోసం మనం ప్రయత్నం చేయాలనే ఈ యొక్క ముఖ్య అంశం. ఇది ఏకాదశిగా ముఖ్య అంశం. అందుకే జాంబవతి జాంబవంతుడు జరిగిన ఈ యొక్క లీల నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకున్న ఈ కొద్దిపాటి శక్తి సామర్థ్యాలతో మనం ఏ వ్యక్తి మీద కానీ లేదంటే మనకన్నా గొప్ప వ్యక్తులతో కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైరానికి వెళ్ళకూడదు ఎదుర్కోకూడదు. మనకి ఎంత శక్తితో దానికి అనుగుణంగా ఉన్నట్టయితే మనం సేఫ్గా ఉండగలుగుతాం. ఆ యొక్క శక్తిని ఖచ్చితంగా మనం భగవత్ సేవలో నిమగ్నం చేయాలి. అప్పుడే అది ఇంకా పవిత్రీకరణ అవుతుంది లేదా అది ఆ పని ఎంతో సార్థకత పొందుతుంది. అందువల్ల ఆ విధంగా మనం చేయాలండి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ జాంబవంతుడు కూడా తన శక్తిని పూర్తిగా నెరవేరిన తర్వాత తన సహజ శక్తిని గమనించి అంటే స్థితిని గమనించి కృష్ణుని దాసుడై కృష్ణుడికి తన దగ్గరున్న సంపదైన ఈ సమంతకమణి తర్వాత జామోదని కృష్ణుడికి అర్పించి కృష్ణ యొక్క కృపని దయని పొందగలిగాడు. అదేవిధంగా మనకున్న శక్తి సామర్థ్యాలని లేదంటే తెలివితేటలని లేదంటే గొప్ప స్థితిని భగవంతు సేవలో నిమగ్నం చేసి భగవంతు నుంచి మనం ఆశీర్వాదం ఎప్పుడైతే పొందగలుగుతామో అది మనకు ఆధ్యాత్మిక ప్రగతికి కరెక్ట్గా సహాయం పడుతుందన్న విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ యొక్క జామవంతుని లీల నుంచి మనం నేను అర్థం చేసుకుంది. ఇందులో మీకు ఏమైనా అర్థం కానీ ఉండే అడగచ్చు, లేదా కామెంట్ ఉంటే చేయొచ్చు, లేదంటే ప్రశ్న ఉంటే అడగచ్చు. జాంబోతి అష్టభార్యల్లో ఒకరా, లేక 16,000 మందిలో ఒకరా? నిజంగా 16,000 మంది భార్యలు ఉన్నారా లేక ఆయన లేళ్ళ? జాంబోతి అష్టభార్యలో ఒకరు, 16,000 మంది, 16,108 వాళ్ళందరూ కూడా కృష్ణుడికి భార్యలే, అది లీల కాదు. ఇది మీ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ ప్రశ్న చదివితే అంత పూర్తి వాళ్ళ మీద దొరుకుతాయి. ఇంకెవరికైనా ప్రశ్న? ఓ సారీ, ఈరోజు ఏకాదశి పేర్లు మొత్తం 26 పేర్లు మనం చదువుకున్నట్టయితే, ఎవరైతే ఏకాదశి కోసం పొరపాటుగా వారు ఆచరించలేకపోయారో, లేదంటే ఈరోజు ఉదయాన్నే కొంతమంది ఎవరైనా గ్రెయిన్ ప్రెషర్ అనేది ధాన్య సంబంధించిన వస్తువు తీసుకున్న ఉన్నట్టయితే, వాళ్ళు ఈ ఏకాదశి నామాలను ఎప్పుడైతే చదువుతారో వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్ని మనం పొందగలుగుతారు. అట్లా అవకాశం తీసుకుని ఎటుపట్లో కూడా మనం ఈ ధాన్యాన్ని తింటూ ఈ పేర్లు చదవకూడదు, అది చేస్తే ఇంకా ఘోరమైన పాపం అవుతుంది. అందులో నాతో పాటు మీరు ఆ యొక్క 26 నామాలని చెప్పండి. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, శక్తిల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలిక ఏకాదశి, పాపమోచన ఏకాదశి, కామద ఏకాదశి, వరుతుని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిజ్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిర ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. ఓకే, జయ శ్రీ శ్రీరాధగన్ భగవాన్కి, శిల ప్రభుపాదకి గౌర ప్రేమ అంది.